వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి నాలుగో వార్షికోత్సవంలోకి వచ్చిన కృష్ణ స్త్రీల సహవాసానికి, గుంటూరు స్త్రీల సహవాసానికి కూడా అన్ని సహవాసాల తరఫున, స్త్రీల సహవాసాల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో చక్కగా రోజు మానకుండా సహవాసాలు నడిపిస్తా ఉన్న కోఆర్డినేటర్లకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను బలంగా చెప్పగలిగింది, అన్ని వేదికల మీద కూడా చెప్పగలిగింది, ఎస్ఎఫ్జేలో స్త్రీల సహవాసం కొరకు మేము అనుకోలేదు కానీ ప్రభు అనుకున్నారు. వార్షికోత్సవాలు గంభీరంగా జరుగుతున్నాయంటే కేవలం మీ ప్రార్థనలు, మీ ఐక్యత, మీ మీరిస్తున్న పురుకులపై. ఈ రెండు సహవాసాలు, అన్ని సహవాసాలు కూడా నూతన సంవత్సరం కొరకు సిద్ధపడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చాలా ఆశ్చర్యం, 52 వారాల్లో 52 సంఘాలను కడదామని చెప్పి తీర్మానం చేసుకున్నాం, ప్రార్థించడం ప్రారంభించాం. మీరు నమ్మకంగా ప్రార్థన చేశారు. ఆశ్చర్యం, 52 కాదు 62 సహవాసాలు కట్టుకొని నూతన సంవత్సర వార్షిక నూతన సంవత్సర ఆరాధనలకు వెళ్తున్నాం. అడిగిన దానికంటే ఎక్కువ 10 సహవాసాలను బోనస్ ఇచ్చారు. అందులో మీ స్త్రీల సహవాసాలు కూడా చాలా ఉన్నాయి. ప్రార్థించే తల్లులుగా అదే భారంతో అన్ని డిపార్ట్మెంట్ల కొరకు ప్రార్థన చేయాల్సిందిగా, వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిందిగా కూడా మరలా అన్ని స్త్రీల సహవాసాలకి మనవి చేస్తున్నాం. దేవుని వాక్యం వద్దుకొద్దాం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 30వ వచనాలు మనం చూడాలి. అన్ని చదవడానికి సమయం కాదు, కానీ తలాంతుల ఉపమానం అందులో ఒక్క మాట మనం చదువుకుంటాం. 16వ వచనం, అయితే ఆ 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాను. కింద ఫుట్నోట్ లో 1 తలాంతు ఇంచుమించు 3600 రూపాయలు కావచ్చును. పిల్లరా, మనం స్టివర్షిప్ మీద స్టడీ చేస్తున్నాం. గృహ నిర్వాహకత్వ విషయంలో అనేక అంశాలు నేర్చుకుంటున్నాం. అందులో మనం మనీ మేనేజ్మెంట్ మీద స్టడీ ప్రారంభించాం. చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది, ఆసక్తికరమైనది కూడా. డబ్బుని ఎట్లా చూడాలి, అది ఎంతవరకు మనం వాడుకోవాలి, దానికి ఉన్న పరిధులు ఏంటో వాక్య పేరులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో భాగంగా గత వారం మనం స్టడీ చేసింది దశమ భాగాల మీద స్టడీ చేశాం. ఎక్కువగా సంఘాల్లో దశమ భాగాల కోసం వింటున్నాం కాబట్టి దశమ భాగాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, దశమ భాగాలు పాత నిబంధనలో దేవుని ఆజ్ఞగా ఉన్నాయి, వాళ్ళు పాటించారు, పాటించకపోవడం నేరంగా ఎంచబడింది అన్న విషయాన్ని చూడగలుగుతాం. దశమ భాగం అంటే 10% అని మనం గిరికీసి కూర్చున్నాం, కానీ ఇస్రాయేల్ జీవితంలో 3 సార్లు దశమ భాగాలు ఇవ్వాల్సి వచ్చేది, 23.3% వాళ్ళు ఇస్తూ వచ్చారన్న విషయాన్ని కూడా చూడగలుగుతాం. దశమ భాగం అంటే డబ్బు కాదు, ఆహార పదార్థాలు, పాడి పంటలు దశమ భాగాలుగా తీసుకొచ్చారు. దానివల్ల మందిరంలో ఎవరికి సేవ చేసేవాళ్ళకు కానీ, బీదలకు కానీ, పరదేశులకు కానీ ఎవరికి ఆహారం లోటు లేకుండా సమృద్ధిగా ఆహారం ఉంది. దేవుడు మనకిచ్చే ధనం, మనకిచ్చే ఫలం, మనకి అలాగే ఇతరులకు కూడా అది ఉపయోగపడాలి అన్నది దైవిక నియమముగా చూస్తూ వచ్చాం. క్రైస్తవులకు దశమ భాగాలు వర్తించవు, ఎక్కడా దశమ భాగాల కొరకు నూతన నిబంధన గ్రంథంలో లేవు అన్న విషయాన్ని కూడా చూడగలిగాం. మరి ఆదిమ సంఘం ఎట్లా చేశారంటే దశమ భాగాన్ని ఎక్కడా వాళ్ళు ప్రస్తావించలేదు, కాని వారు పరిధులు లేకుండా సేవ చేశారు, ఆస్తిపాస్తులు నమ్మేశారు, చరస్థిరాస్తులు నమ్మేశారు, అమ్మి పేదలకు పంచిపెట్టారు, అక్కర కలవరకు పంచిపెట్టారు, అపోస్తులు పాదాల దగ్గర పెట్టారు, కరువులు యెరూషలేము సంఘం యొక్క అవసరతలు తీర్చడానికి పంపించారు. పరిశుద్ధుల అక్కర్లో పాలు పంపులు పొందారు. ధనాన్ని వారు వాడి చాలా చక్కగా వాడుకున్నారు అన్న విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈరోజు ప్రాముఖ్యంగా నేను దాని కొనసాగింపు గాని ధనాన్ని ఎలా వృద్ధిపరచుకోవాలని వాక్యం మాట్లాడుతుంది అన్నది నేను మీ గమనానికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. నా టైటిల్ ధనమును ఎలా వృద్ధిపరచుకోవాలి. జనరల్ గా డబ్బు కోసం మాట్లాడుతున్నప్పుడు నేరుగా మనకు వినబడే మాట ఏంటంటే డబ్బు మంచిది కాదు, ధనవంతులు పరలోకానికి వెళ్ళరు. సరే, ఆ రెండు మాటలు పక్కన పెడదాం. చదివిన ఈ తలాంతు ఉపమానం ఉంది కదా, తలాంతు ఉపమానం దగ్గర ఆయన ఒక తలాంతు 3600 రూపాయలు అన్నాడు. దేవుడు ఇక్కడ యజమాని తన దాసుని పిలిచి వారికి ఆస్తిని అప్పగించాడు. 14 చదవాలి, మత్తయి సువార్త 25:14. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అన్నాడు. యజమాని దాసులకు ఆస్తినిస్తున్నాడు. నేనేమంటానంటే 127:3 గర్భఫలం ఆయనిచ్చిన బహుమానం, కుమారులు ఆయనిచ్చిన స్వాస్థ్యం ఆస్తి. ఆస్తి మంచిది కాదు అన్నది మనం ఎప్పుడు మంచిది కాదు, ఎప్పుడు మంచిదో కూడా అర్థం కావాలి. డబ్బులు లేకపోతే వాస్తవానికి ఈ రోజుల్లో బ్రతకలేం, సేవ కూడా చేయలేం. దేవుడు డబ్బునిచ్చింది సరిగ్గా వాడుకోవడానికి. ఎట్లా వాడాలి, ఎలా వాడకూడదు, ఎలా చూడాలి, ఎలా చూడకూడదు, ఎరగటం ఖచ్చితంగా ఉద్యోగస్తులు భార్యలుగా మీకు చాలా అవసరం, నాకు చాలా అవసరం. కాబట్టి బైబిల్ దేవుడు ధనవంతుడిగా కనబడ్డాడు, ఆయన ధనవంతుడిగా కనబడ్డాడు. అవి క్యాష్, గోల్డ్, సిల్వర్ పక్కన పెడితే కలిగిందంతా ఆయనదే. మనకి డబ్బు వాడకంలోకి వచ్చింది కాబట్టి అదే పదప్రయోగం ఇక్కడ మాట్లాడుతూ ఆయన అంటాడు, యజమాని తన ఆస్తిని తన దాసులకిచ్చాడు. అలా ఉంది పరలోకం. ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. తలాంతులంటే ఆత్మీయ వరాలు అనొద్దు, ఎందుకంటే కింద వాక్యంలో ఒక తలాంతు 3600 అన్నాడు. లిటరల్ గా డబ్బు కోసమే తీసుకుందాం. 14 కూడా ఆస్తినిచ్చాడు అనే రాయబడింది. తలాంతులు ఆస్తి కోసమే ప్రస్తావించి మాట్లాడుతున్నాడు. దేవుడు సంపాదించుకునే సామర్థ్యాన్ని ఇచ్చేవాడుగానే బైబిల్ మాట్లాడుతుంది. సంపాదించుకోవడానికి దేవుడు తన పిల్లలకు సామర్థ్యాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డల్ని దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఆ సత్యాన్ని మనకు బాగా అర్థం చేయించడానికి చాలా ఇచ్చాడు వాళ్ళకి, చాలా ఇచ్చాడు వాళ్ళకి. అబ్రహాము కాని, ఇస్సాకు కాని, యాకోబు కాని అందరూ ధనవంతులే. దానికి ఉన్న పరిధులు అర్థం చేసుకుందాం, దాని వెనకాల ఉన్న పర్పస్ కూడా అర్థం చేసుకుందాం, దాన్ని సరైన రీతిలో వాడుకోవడానికి మనం ఏం చేయాలో నేర్చుకుందాం. అది ఆత్మీయ జీవితానికి మంచిది అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుడు సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇస్తాడంటే అవును అనే వాక్యం మాట్లాడుతుంది. ద్వితీయోపదేశ కాండం 8:17-18 చదవాలి. ద్వితీయోపదేశ కాండము 8:17-18 చదవాలి. 17-18. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలగజేసిందని అనుకుందరేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని వలను ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వలె స్థాపింపవనని మీరు భాగ్యం సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యాన్ని కలగజేసిన వాడు ఆయనే, సంపాదించుకునే సామర్థ్యాన్ని ఆయనే మీకు ఇచ్చాడు అని మోషే మాట్లాడుతూ ఉన్నాడు. వారు కట్టని పురాలనిచ్చాడు, వారు తవ్వని బావులనిచ్చాడు, వారు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వారు దోచుకొని వచ్చారు, దోచుకునేటట్లుగా చేశాడు, వాళ్ళే ఐగుప్తీయులు బహుమానాలు ఇచ్చి పంపించారు. దేవుడు తన బిడ్డల్ని ఆస్తి విషయంలో కూడా పైన ఉంచుతాడు అన్నది ఆత్మ నిబంధనలో చాలా ఎక్కువగా చూస్తాం, చాలా స్పష్టంగా చూస్తాం. అయితే వాళ్ళేం చేశారు, ఎందుకోసం ఇచ్చాడు, తైతి పెట్టాడు, దశమ భాగం పండగల కోసం తీయాలి, లేవీల కోసం తీయాలి, పరదేశుల కొరకు తీయాలి. ఇచ్చి ఎందుకు తీయమంటున్నావు? ఇచ్చింది ఒకటి, దేవుని పట్ల నీ కృతజ్ఞతను ఎక్స్ప్రెస్ చేయడానికి వాడాలి, రెండు నీకున్న నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమించాలి అన్న ఆ ప్రిన్సిపల్ నేర్పించడానికి. కుటుంబాన్ని పోషించాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి, ఎవరి దగ్గర చేయి చాచకూడదు, హుందాగా బ్రతకాలి, అవి కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, దేవుని బిడ్డలు దీన దరిద్రులుగా ఉండాలి, ఏమి ఉండకూడదు, అది చెప్పడం నా ఉద్దేశం కాదు, అది మనం ప్రాక్టికల్ గా కూడా మంచిది కాదు. బైబుల్ ఎలా సంపాదించుకోవాలి, ఎలా వృద్ధిపరచుకోవాలని వాక్యం మనతో మాట్లాడుతుందో అర్థం చేసుకోవటం మన ఆత్మీయ జీవితానికి మంచిది. అది మీ గమనాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యాన్ని ఆస్తిమంతుడు తన దాసులకు ఆస్తిని పంచిపెడితే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అని ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. సరే, మాట్లాడితే ఇంకేమంటాడు? సమానంగా ఇవ్వలేదు, ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. ఏమందాం? అన్యాయం అందామా? నో, అన్యాయం కాదు, అన్యాయం కాదు. ఎందుకంటే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చాడు, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి ఇచ్చాడు. ఇంకా కిందకు వస్తే 29వ వచనంలో ఇలా అంటాడు, కలిగిన వానికి ఇవ్వబడుతుంది, వానికి అతనికి సమృద్ధి కలుగుతుంది, లేని వాడి వద్ద వాడిని కలిగింది కూడా తీసివేయబడును. దేవుడు సామర్థ్యాన్ని బట్టి ఇస్తాడు, అట్లాగే ఇచ్చాడు. అయితే తిరిగి లెక్క అడిగేటప్పుడు అందరినీ సమానంగా అడగల, ఇచ్చిన దాన్ని బట్టే లెక్క అడిగాడు, ఎంత ఇచ్చాను, ఎంత సంపాదించాను. వినండి ఈ మాట, ఈ ముగ్గురులో ఒకడు 5 తలాంతుల్ని డబల్ చేశాడు, అయ్యా నువ్వు ఇచ్చిన 5 నేను మరొక 5 చేశాను, ఇదిగో 15 తీసుకొని చేతిలో పెట్టాడు. ఆయన మాట్లాడిన మాట 21వ వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం, అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. పరీక్షించడానికి ఇచ్చాడు, 5 ఇచ్చాను, ఏం చేసావని లెక్క అడిగాడు. 5ను మల్టిప్లై చేశాను, 5కు 5 సంపాదించాను, పాడు చేయలేదు, దాన్ని గ్రో చేశాను, అభివృద్ధి పరిచాను, తీసుకొచ్చాను, నీకు ఇస్తున్నాను. దాన్ని బట్టి పాస్ చేసి నువ్వు పాస్ అయ్యావు, ఇందులో నమ్మకంగా ఉన్నావు, ధనంలో నమ్మకంగా ఉన్నావు, ఇచ్చిన వాటి విషయం నమ్మకంగా ఉన్నావు, కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను, నిన్ను సంతోషకర లోకంలో ప్రవేశపెడతాను, నువ్వు నాతో పాటు సంతోషించు అని సంతోష అతన్ని అభినందించాడు. 2వ వాడి సంగతి కూడా అంతే, అతడు మల్టిప్లై చేశాడు, అభినందించాడు, ఆహ్వానించాడు. 3వ వ్యక్తి వాడు ఎలాంటి వాడంటే 24, తర్వాత ఒక తలాంత తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నువ్వు విత్తన చోట కోయువాడు, చల్లని చోట పంట కూర్చుకుని వాడు నాయన కఠినుడు అని నేను ఎరుగుదును. 24వ వచనం మీద మనసు పెట్టాలి. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు మామూలుడు కాదు, మొత్తం లెక్కలు అడుగుతావు, మొత్తం లెక్కలు అడుగుతావు, పెట్టిందల్లా కక్కమంటావు, ఎంత పెట్టానో దాని తగ్గట్టుగా చేసావు లేదని అడుగుతావు, నాకు తెలుసు నువ్వు మామూలుడు కాదు. నువ్వు విత్తన చోట కోయువాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అయినా కఠినుడు. ఈ వాక్యాన్ని జనరల్ గా నెగిటివ్ అనుకుంటాం గాని నేను ఈ వాక్యాన్ని పాజిటివ్ గా తీసుకోండి అంటా. దేవుడు ఆ అన్ని లెక్కలు కట్టే దేవుడు, అలా మనం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆయన నేను ప్రేమ కలిగినోడిని అని మాట్లాడలేదు, కానీ అవునరా నేను అలా లెక్కలు అడుగుతానని తెలిస్తే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాకు సరిగ్గా లెక్కలు చెప్పాలి కదా, ఎందుకు ఏది నీ లెక్క ఏదని చెప్పి అడిగాడు ఎంత ఆయన 26. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయువాడను చల్లని చోట పంట కూర్చుకుని వాడునని నువ్వు ఎరుగుదువా, అట్లయితే నా సొమ్ము సాహుకారుల వద్ద ఉంచవలసి ఉండేను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందినే అని చెప్పి. కనీసం నువ్వు బ్యాంకులో పెడితే వడ్డీ అన్న వచ్చాడు కదా, కనీసం సాహుకారికి ఇస్తే బిజినెస్ చేసి వడ్డీ అన్న ఇచ్చేవాడు కదా, ఏం చేసావు నువ్వు? కప్పెట్ట నీది నువ్వు తీసేసుకో, నీది నువ్వు తీసేసుకో. 29 వచనం మనం ఏం చదువుతున్నామంటే, 30 వచనం ఏం చదువుతున్నామంటే, శిక్షిస్తున్నాడు, పనికి మారిన ఆ దాసుని యూజ్లెస్ ఫెలో అని తిట్టాడు, ఉపయోగం లేనివాడా అని తిట్టాడు, ఇచ్చిన దాన్ని వాడుకోవడం తెలియలేదని తిట్టాడు, నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అది నీకు అర్థం కాలేదని తిట్టాడు, పనికి మారిన ఆ దాసుని వెలుపల చీకట్లోకి త్రోసివేయడి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతా ఉండును. ఈ పారాబోల్ని మనం తీసుకుంటే ఈ ఉపమానం ఏం చెప్తుందంటే, దేవుడు ఇచ్చేవాడు, 5, 2, 1 తలాంతులు ఇచ్చాడు. ఇచ్చాడు కాబట్టి నాది నా ఇష్టం అనుకోకుండా ఆయన సొమ్ము నాకు ఇచ్చాడు, నేను జాగ్రత్తగా తిరిగి అప్పు చెప్పాలి, అప్పు చెప్పేటప్పుడు వడ్డీతో కలిపి అప్పు చెప్పాలి, అప్పు చెప్పేటప్పుడు ఇచ్చిన దానికి బదులేసి అప్పు చెప్పాలి, డబుల్ చేసి అప్పు చెప్పాలి. చాలాసార్లు వడ్డీలకు ఇచ్చే వాళ్ళ కోసం మనకు తెలుసు కదా, వాళ్ళు 1 రూపాయి వడ్డీయో 2 రూపాయల వడ్డీయో మాట్లాడతారు, ఆ వడ్డీ కట్టడమే కొంచెం కష్టంగా ఉంటుంది. వినండి, ఈయన ఎలాంటి వాడు అంటే, నేను ఇచ్చిన దాన్ని నువ్వు డబుల్ చేసావు లేదని అడిగేవాడు. డబుల్ చేయాలట, డబుల్ చేస్తే పాస్ అయినట్టట, పాస్ అయితే మనం ఇంకా ఇస్తారట, ఇంకా ఇస్తారట, అది ఆయన మనసు. ఏమీ లేదు, అలా బతికేస్తాను, అలా చచ్చిపోతాను, ఎప్పుడు దేవుడు పిలిచినా దేవాని దగ్గరకు వచ్చేస్తాను అని ఒకవేళ అనుకుంటే అలాంటి వాడిని రానిచ్చేవాడు కాదట, కాళ్ళు నిరగొడతాడట, కాళ్ళ పట్టుకుని నరకం వేసి కాలుస్తాడట. అది మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క వ్యక్తిత్వంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ పారాబుల్ నుంచి మనం ఎలాంటి ప్రిన్సిపల్ రాసుకోవచ్చు అంటే, దేవుడు మనల్ని పరలోకానికి తీసుకోవాలంటే భూమి మీద దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని, ఆస్తులను, సామర్థ్యాన్ని, సమయాన్ని, సొత్తును, పిల్లల్ని ఎట్లా వాడుకోవాలో తెలియాలి, ఎలా చూడాలో తెలియాలి. అలా చూడకుండా ఆయన ఇచ్చిన పిల్లల్ని ఆయన కోసం పెంచాలి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆయన కోసం వాడాలి, ఆయన ఇచ్చిన కాలాన్ని ఆయన కోసం వాడాలి, ఆయన ఇచ్చిన జీతాన్ని ఆయన కోసం వాడాలి, ఆయన నాకు ఇచ్చిన దాని అంతట్లోని ఓనర్ కింద ఫీల్ అవ్వకూడదు, నేను టెనెంట్ అన్న విషయం మర్చిపోకూడదు, సమస్తానికి యజమాని ఆయనే అన్న స్పృహ నాకు ఉండాలి అని ఎవరు గ్రహింపుతో జీవిస్తారో వారు పాస్ అవుతారు, వారు పాస్ అవుతారు. చాలా మంది క్రైస్తవులు సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, దేవుడు మమ్మల్ని దీవించాడు, మాకిచ్చాడు. ఏమిచ్చాడు? కారు ఇచ్చాడు. ఎవరి కోసం ఇచ్చాడు? నువ్వు తిరగమని ఇచ్చాడా? ఆహా, బైబిల్ అలా చెప్పలేదే. దేవుడు మమ్మల్ని దీవించాడు, 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఎవరి కోసం ఇచ్చాడు? నీకు నచ్చినట్టుగా పెంచుతావనా? ఆహా, బైబిల్ అలా చెప్పలేదే. దేవుడు మమ్మకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, స్వస్థతని ఇచ్చాడు, ఆయుష్కాలం పొడిగించాడు. చాలాసార్లు ఈ ప్రార్థన నాకు బలంపిస్తుంది. ఎంతో మంది ఘనులు ఈ రోజును చూడకుండా వాళ్ళందరి కాలగర్భంలో కలిసిపోతే నువ్వు మాత్రం నాకు ఆయుష్ని ఇచ్చావు, ఎందుకు టైం పాస్ చేస్తావనా? వాళ్ళకి ఎందుకు తీసేసాడు? నీకెందుకు ఇచ్చాడు? వాళ్ళకు వాడుకోవడం చేత కాలేదు, తీసేసాడు. నువ్వు వాడుకుంటావని చెప్పి, వాడుకుంటావని కదా, సద్వినియోగం చేసుకుంటావని ఇచ్చాడు. నేను దేవుడు మనసు ఎలా ఉంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. మీరు కాదు అనుకుంటే చాట్ బాక్స్ లో వాక్యాలు పెట్టవచ్చు. ఆయన ఇస్తాడు, స్తోత్రం, దీవిస్తాడు, స్తోత్రం, అయిపోలా. ఇచ్చిన దానికి లెక్కలు అడుగుతాడు, ఇచ్చిన దాన్ని కనీసంలో కనీసం డబుల్ చేయమంటాడు. బ్యాంక్ పాలసీ ఏమంటదంటే, 7 సంవత్సరాలు బ్యాంకులో పెట్టుదలేస్తే 7 సంవత్సరాలు డబుల్ అవుతుందట. ఈయన ఏమన్నాడంటే, 7 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు ఇచ్చాడు. 70 సంవత్సరాలు ఇచ్చి డబుల్ చెయ్యి అన్నాడు, డబుల్ చెయ్యి అన్నాడు. ఎట్లా డబుల్ చేయమంటారండి నన్ను అడగొద్దండి. నేనేమంటానంటే, మనం మన స్థాయికి తగ్గ ఉద్యోగాలకి మన పిల్లలు వెళ్ళాలనుకోవట్లా. పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద కోరికలు, పెద్ద పెద్ద ఆశలు. ఆహా, ఆత్మీయ విషయంలో ఎందుకు పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకోరు? ఆత్మీయ విషయంలో ఎందుకు పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకోరు? దాన్ని నేనేమంటానంటే, ఆ మూడో రకం సొంత పనేమో ఎగబడి చేస్తారు, దేవుని పనేమో మొక్కుబడిగా చేస్తారు. నీదేరా బాబు అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇల్లు అంతా బాగుంటుంది, ఇంటి ముందు రోడ్డు మాత్రం చెత్తంతా రోడ్డు మీద పడేస్తారు. అర్థం ఏంటంటే, ఇల్లు నాది, రోడ్డు మున్సిపాలిటీ వాడి. అలా కాకుండా మున్సిపాలిటీ వాడు ఎవరి ఇంటి ముందు ఉన్న రోడ్డు వాళ్ళదే అంటే కలిపేసుకుంటారు, గోడ కట్టేసుకుంటారు. నాది నాది, దేవుడిచ్చింది ఏది నీది కాదు, అంతా ఆయందే. నీ పని సరిగ్గా చేసుకోకపోయినా తప్పులేదు, కాని దేవుడిచ్చిన దాని దగ్గర మనస వాచ కర్మన చేయాలి. యథార్థ హృదయంతో చేయాలి, శుద్ధ హృదయంతో చేయాలి, ఆయన ఇంప్రెస్ చేసేలాగా చేయాలి. అది కాదు, 4వ అధ్యాయంలో ఇద్దరు అన్నదమ్ములు కయ్యిను హేబేలు అర్పణ తీసుకొచ్చారు. ఇద్దరు తెచ్చారు. ఈయన ఎలా అంటాడంటే, తెచ్చారు కదా, ఇచ్చేయండి, తీసేసుకుంటాననే రకం కాదు. తెచ్చావులే గాని ఎలాంటి మనసుతో తెచ్చావు? నేను శ్రీమంతుడినైతే, నేను రాజులకు రాజునైతే, ప్రభువులకు ప్రభునైతే, నువ్వు తెచ్చిన ఆ గొర్రె, ఆ మేక, ఆ పశువు, దాన్ని ఏమంటారు, ధాన్యం, అవన్నీ నేను ఇచ్చినవైతే నాకు నువ్వు తెచ్చేటప్పుడు ఎట్లా దేవాలి? ఇలా అంటాను. మీ ఇంటికి బాగా నచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే మిగిలిపోయింది పెడతామా? ఆహా, ఫ్రెష్గా ఉన్నది పెట్టాలి, వేడివేడిగా ఉన్నది పెట్టాలి, నచ్చింది పెట్టాలి, ది బెస్ట్ పెట్టాలి. దాన్ని అతిథి మర్యాద అంటారు. అతిథి మర్యాదను మించి దేవుడికి చెయ్యాలి అంటాను. ముఖం మీద చెప్పాడు, నువ్వొద్దు, నీ అర్పణొద్దు, పో అన్నాడు కయ్యని. నచ్చలేదట. ఎందుకు నచ్చలేదు బాబు అంటే, నచ్చలేదు నాకు, నీ మనసు నచ్చల, నీ విధానం నచ్చల. ఎబ్రీ గ్రంథకర్త దాన్ని ఏమన్నాడంటే, ఏ పేరు తీసుకున్న శ్రద్ధ అలాగే అనిపించింది వాడి. ఎబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగు విశ్వాసమును బట్టి హేబెలు కయ్యిను కంటే శ్రేష్టమైన బలి దేవుని కర్పించను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడు. శబాసురా అన్నాడట, నా మీద నీకెంత ప్రేమ ఉందో నీ అర్పణ దగ్గర నాకు అనిపించింది అన్నాడట. వాస్తవానికి కయ్యీనికి అంటే నేను బాగా చెయ్యాలి అనుకుని ఉండడు. ఒకే ఒక స్పృహ, దేవునికి ఇస్తున్నాను, దేవునికి చేస్తున్నాను, ఏం చేయాలి, ది బెస్ట్ చేయాలి, ది బెస్ట్ చేయాలి, ది బెస్ట్ చేయాలి. దేవుడు ఇచ్చాడు, తిరిగి దేవునికి ఇచ్చేకాడ చాలా సార్లు నేను ఎలా అంటానండి, వాస్తవానికి కానుకల కోసం బోధించడానికి ఇష్టపడను, కానీ మనం స్టివర్డ్షిప్ ని మాట్లాడుకుంటున్నాం కాబట్టి హౌ టు మేనేజ్ అసెట్స్, హౌ టు మేనేజ్ ప్రాపర్టీస్, ఎట్లా చూడాలి, ఎలా వాడుకోవాలి, దేవుడు డబ్బు ఇచ్చి ఎట్లా పరీక్షిస్తాడు, డబ్బు దగ్గర మనం ఎట్లాగా మన విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా ఉండాలి అన్నది మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయాలు నేను చెప్పాల్సి వస్తుంది. మీ దగ్గర నుంచి ఏదో ఆశించి కాదు, ఏదో ఆశించి కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. కానీ ఖచ్చితంగా నేను అంటాను, మన భక్తి మనం ఖర్చు పెట్టే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇలా అంటాను, నీ శాలరీ దేనికోసం ఖర్చు పెడుతున్నావో బడ్జెట్ చెప్తే నీ బుద్ధి ఏంటో, నీ మనసు ఏంటో, నీ అభిరుచులు ఏంటో, నీ హృదయంలో ఉన్నది ఎవరో, నువ్వు ఎలాంటి మనసువో చెప్పేయచ్చు, చెప్పేయచ్చు. నువ్వు దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నావు, దేనికోసం ఖర్చు పెడుతున్నావు అన్నది నీ అభిరుచి ఏంటో తెలిసిపోతుంది, అభిరుచి ఏంటో తెలిసిపోతుంది. చాలాసార్లు ఎస్ఎఫ్జే కానుకలు వేస్తున్నప్పుడు కొన్నిసార్లు నేను ఆశ్చర్యపడతా ఉంటాను, ఆశ్చర్యపడతా ఉన్నాను, ఎట్లాగ వీళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు, ఎలాగ వీళ్ళు డబ్బు ఆశల నుంచి బయటకు వస్తున్నారు. వ్యక్తిగతంగా మనకు వచ్చేది మనం ఖర్చు పెట్టేది. దేవుడిచ్చాడు, ఎలా ఖర్చు పెడుతున్నాం, దేవుడి కొరక, మన కొరక, మనుషుల కొరక, ఆత్మల కొరక అన్నది అసెస్ చేసుకోవడం ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. కాబట్టి ఈ తలాంతుల ఉపమానం మనకేం చెబుతుందంటే, పరీక్షించడానికి దేవుడిస్తాడు, పరీక్షించడానికి ఉద్యోగం పరీక్షించడానికి ఇచ్చాడు. చాలా మంది పుట్టుకతోటే, కొంతమంది పరిస్థితి ఏంటంటే స్థితిమంతులు, తాతలు సంపాదించిన ఆస్తులు, తండ్రులు సంపాదించిన ఆస్తులు పిల్లలకు వస్తాయి. నేను చాలా విషయాల్లో చూసింది ఏంటంటే, ఆస్తులు పిల్లలు పాడు చేస్తాయి, ఆస్తులను పిల్లలు పాడు చేస్తాయి. పరీక్షించడానికి దేవుడు ఇచ్చాడు, ఎట్లా వాడుకోవాలో, ఎలా వాడుకోకూడదో, ఎలా చూడాలో, ఎలా చూడకూడదో ఎరగటం విశ్వాసకి ఎంతైనా అవసరం. లూకాసు వార్త 19:13-27 కూడా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. అది తలాంతుల ఉపమానం లాగే ఉంటుంది, కానీ కాదు, మీనాల ఉపమానం. లూకాసు వార్త 19 అక్కడ ఇదే మాట మాట్లాడుతున్నాడు ఆయన. 12, రాజకుమారుడు రాజ్యం సంపాదించుకుని మరలా రావాలని దూరదేశానికి ప్రయాణమై. నిజంగా ఈయన మనసు ఎలాంటిది అంటే, రాజ్యం ఉంది, రాజకుమారుడే ముందులే చాలే అనుకోవట్లా, ఇంకా సంపాదించుకోవాలనుకుంటున్నాడు. అది ఆయన మనసు. 13, తన దాసులను 10 పిలిచి వారికి 10 ఇచ్చి, పుట్నోట్లో మీన ఇంచుమించు 50 కావచ్చు అన్నాడు. మళ్ళా డబ్బు కోసం మాట్లాడుతున్నాడు. మీన 50, 10 ఇచ్చాడు. ఇచ్చి ఏమంటాడు, నేను వచ్చే వరకు వ్యాపారం చెయ్యండి, నేను వచ్చే వరకు వ్యాపారం చెయ్యండి. 5, అప్పుడు అతడు ఆ రాజ్యం సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడు తన వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించినో తెలుసుకున్నటకే తాను సొమ్ము ఇచ్చిన దాసును తన వద్దకు పిలవమని ఆజ్ఞాపించెను. మొదటి వాడు ఆయన ఎదురుకు వచ్చి, అయ్యా, నీ మీనా వల్ల 10 లభించినని చెప్పగా అతడు, అలా మంచి దాసుడా, నువ్వు కొంచెం నమ్మకంగా ఉంటేవి, 10 మీద అధికారం ఉండు. రెండో వాడు 5 సంపాదించానంటే 5 మీద ఉండు, 5 మీద ఉండు. ఏమర్థమవుతుందంటే, ఇస్తున్నాడు, మరలా లెక్కడుగుతున్నాడు, ఆ లెక్క దగ్గర నమ్మకస్తులమా అపనమ్మకస్తులమా తేలిపోతుంది. దేవుని కొరకు ఖర్చు పెట్టిన వాడు, దేవుని కొరకు సంపాదించిన వాడు, ఖర్చు పెట్టాడన్న మాట లేదు ఇక్కడ. ఇచ్చిన దాన్ని డబల్ చేశాడు, వ్యాపారం చేసి. బిజినెస్ రూల్స్ కొంచెం అర్థం అవ్వాలి మనకి. వ్యాపారం చేయకపోయినా బిజినెస్ రూల్స్ కూడా మనకు అర్థం అవ్వాలి. బిజినెస్ రూల్స్ మనకి ఏం చెప్తాయంటే, బిజినెస్ లో లాభాలు బాగా వస్తాయి, బిజినెస్ లో లాభాలు బాగా వస్తాయి. ఎవడైనా ఎవరైనా చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగా లాభం వస్తూ ఉంటే చాలా త్వరగా రెండో బ్రాంచ్ పెడతాడు, రెండో బ్రాంచ్ పెడతాడు, అక్కడ లాభాలు వస్తే మూడో బ్రాంచ్ పెడతాడు. అనిపిస్తుంది, బాబు నీకు ఒక బ్రాంచ్ లో లాభాలు వస్తూ ఉంటే అక్కడ తాగిపోవచ్చు కదంటే తెలివైన ఎవడో కూడా ఆగడం. లాభాలు వస్తున్నాయని తెలిసినప్పుడు, వ్యాపారం ఫలసాధనంగా ఉందని తెలిసినప్పుడు ఇంకొక బ్రాంచ్ పెట్టు, అవసరమైతే ఇంకో మనుషులు పెట్టుకో. మరి దానికోసం ఎక్కువ ఆలోచించాలో ఆలోచిద్దాం, ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలో చేద్దాం, రిస్క్ తీసుకోవాలో తీసుకుందాం. లాభాలు మాత్రం పోగొట్టుకోవద్దు. ఎవరెవరు అట్లా అనుకున్నారో వాళ్ళందరూ లోకంలో ధనవంతులు అవుతున్నారు. వినండి, నేనేమంటానంటే ఆత్మీయ జీవితంలో లాభాలు సంపాదించాలి. దేవుడు లాభం ఎంత అని అడుగుతున్నాడు. దేవుడు ఎంత ఇచ్చాను, దాని వల్ల నాకు ఎంత వచ్చింది అని అడుగుతున్నాడు. డబల్ చేసిన వాళ్ళనేమో బిరుదులిస్తున్నాడు, పొగుడుతున్నాడు, పట్టణాల మీద అధికారులుగా నియమిస్తున్నాడు. శభాష్ అంటున్నాడు, డబల్ చేయకుండా సోమరభూతులుగా ఉన్నామో తిడుతున్నాడు, పనికి మానవాడా అంటున్నాడు. నీకు జీవితాన్ని ఇస్తే వాడుకోవడం చేతకాల, నీకు సామర్థ్యాన్ని ఇస్తే వాడుకోవడం చేతకాల. టైం పాస్ చేస్తున్నావు, దినాలు గడిచిపోతా ఉన్నాయి కానీ ఫలాలు లేని గుడ్డు చెట్టు. లుకా 13లో నరికి అంటాడు, అదేంటి ప్రభువా, ఫలిస్తేనే ఉంచుతావా, ఫలించకపోతే ఉంచవా, నువ్వు అన్ని సమానంగా చూడాలి కదని చెప్పి మనం పనికి మాన సలహాయానికి చెప్పలేవు. ఆయన ఎలాంటి అంటే, పని చేయాలి, ఫలించాలి, పనికి రావాలి. సోమరభూతనం కోసం ఎన్ని తిట్టాడు సామెతల గ్రంథంలో. కానీ ఇంక మన లోకంలో ఏమంటామంటే, ఎవరైనా సరే పని చేయాలి, సంపాదించాలి. ఓహో బాగుంది, దేవుడు కూడా అదే కోరుతున్నాడు. అయితే ఇంటెన్షన్ చాలా ప్రాముఖ్యమైంది, ఆబ్జెక్టివ్ చాలా ప్రాముఖ్యమైంది, గురి చాలా ప్రాముఖ్యమైంది. దేనికోసం కష్టపడుతున్నావు, దేనికోసం సంపాదిస్తున్నావు, సంపాదించింది ఎవరికి పెడదాం అనుకుంటున్నావు? నీక, నీ దేవునిక, నీకు నచ్చిన మనుషులక, లేక దేవుడు చెప్పిన మనుషులక. నీ హృదయం అక్కడ తేలిపోద్దట, లెక్కలు అక్కడ తేల్చేస్తాడట. చాలాసార్లు నేను భయపడే మాట, చాలాసార్లు భయపడే మాట నేను ఎలా అనుకుంటాను, అరే నీకు 40 రోజులు ఇచ్చాడు, 100,000 రూపాయలు జీతం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇస్తే ఏ రోజైనా సరే ఒక గంట ఎక్స్ట్రా పడుకోవాలంటే భయం వేస్తుంది. కొన్నిసార్లు ఎప్పుడైనా టయానికి అలవాటు కదా, నిద్ర మెలకు వచ్చేస్తుంది, బెడ్ మీద ఉంటాం, మెలకు వచ్చిందని తెలుస్తుంది, కొంచెం అలసట, కానీ భయం వేస్తుంది. మెలకు వస్తే ఏం చేయాలి, బెడ్ మీద దొరుకుతావా, దిగు, ప్రార్థన చేయి, సిద్ధపడు. దేవుడు మెలకు ఇచ్చాడు చాలు, నీ బాడీకి అరెస్ట్ చాలు, అరెస్ట్ చాలు. ప్రిలరా, పగలు ఉండగానే పని చేయాలి, రాత్రి వస్తుంది అప్పుడెవ్వడు పని చేయలేడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, బాబును మామూలుగా లేవు, టయానికి తిను, టయానికి పడుకో, రాత్రి త్వరగా పడుకోవాలి, ఉదయం త్వరగా లేవాలి, ఇట్లా చెప్తే పైనుంచి కింద దాకా చూస్తాడు సాతానా నా వెనకప్పు అంటాడు. భూమి మీద ఉన్నది భూమి మీద బాగా ఆరోగ్యం ఉండడం కోసం కాదు, భూమి మీద ఉన్నది త్వరగా చచ్చి పరలోకం వెళ్ళడం కోసం. త్వరగా చచ్చేలోపు చేయాల్సిందంతా చేయాలి. చూడండి, ఆ 12 మందిని, ఓ ఏం తిప్పాడో, ఏం తిప్పాడో, తినడానికి కూడా టైం లేదు, అట్లా తిప్పాడు, అట్లా తిప్పాడు. మీరు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నా. కాబట్టి ఈయన ఎలాంటి వాడు అంటే, పరీక్షిస్తున్నాడండి మనల్ని. భూమి మీద దేవుడు కొన్ని పాఠాలు నేర్పించడానికి భూమి మీద ఉంచాడు. ఫ్రీ విల్ ఇచ్చాడు, మన ఇష్టం, ఎలాగైనా చేయొచ్చు. కానీ ఆయన ఎలాంటి వాడు అంటే, ఇదిగోర బాబు ఈ పండు తినొద్దే, తింటే నేనేం అడ్డగించను, తింటే నువ్వు చేస్తావు అంతే, అన్ని విను, ఇది ఒక్కడి తినకు చెప్పాడు. బైబిల్లో ఇలా ఉండు ఇలా ఉండొద్దు చెప్పాడు. 60 సంవత్సరాలు టైం ఇచ్చాడు. మీరు భలే ఉంటారండి, నేను నిన్న అలా చేశాను, నన్నేమన లేదంటే అండు అండు అంతా కట్టగట్టి క్యుములేటివ్ ఫిగర్ అన్నమాట. అన్ని అన్ని కలిపి ఒకేసారి మీద పడతాయి, తట్టుకోలేము, భరించలేనంత పెనాల్టీ వచ్చి పడుతుంది, భరించలేని పెనాల్టీ పడుతుంది. ఈయన ఎలాంటి వాడంటే లూకాస్ వార్త 19వ అధ్యాయము 3వ వచనం 21 అంతట మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నువ్వు పెట్టని దానిని ఎత్తుకునివాడవు, విత్తని దాన్ని కోయువాడు అయినా కఠినుడవు గనుక నీకు భయపడి దీని రుమాలను కట్టి ఉంచుతని చెప్పి చెప్పాను. ఏమన్నాడు, పెట్టని చోట ఎత్తేవాడా, విత్తని చోట కోసేవాడా, కఠినుడా? పాజిటివ్ గా తీసుకుందాం. నీ దేవుడు లెక్కలు అడుగుతాడు, నీ దేవుడు లెక్కలు అడుగుతాడు. నువ్వు తినే తిండికి, నువ్వు చేసే భక్తికి ఏమైనా సంబంధం ఉందని అడిగితే ఏమవ్వాలి? చచ్చిపోవాలి. నిజమే, 2024లో ఇలా అన్నాను, 52 ఆదివారాలు లోకస్తులకి అందరికి 52 ఆరాధనలు. మరి మనకి 1000 ఆరాధనలు. 52 రోజులు గుడికి వెళ్తేనే గొప్ప భక్తి అని చెప్పి హిబ్రూనలు మాట్లాడుతున్నారు. కనీసం హిబ్రూనలను గిల్లుదాము. ఆదివారమే కాదురా బాబు, మిగతా రోజు కూడా దేవుడు పని చేస్తాడని చెప్పాలి. 52 ఆదివారాలు మానకుండా భక్తి చేస్తున్నాను అన్న వాళ్ళందరికి ఏం చెప్తామంటే, నువ్వు 52 రోజులు ఆరాధించి గొప్పగా ఫీల్ అయ్యావు, మేము 1000 ఆరాధనలకు అటెండ్ అయ్యాము, లేదా 700 ఆరాధనలకు అటెండ్ అయ్యాము, 52 సంఘాలను కట్టాము, వారానికి ఒక సంఘం కట్టామని చెప్దామని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. దేవుడు నిజంగా గ్రోత్ కోరతాడండి అని చెప్పడానికి తార్కాణం ఏంటంటే, 10 నెలలకు 52 సహవాసాన్ని ఇచ్చాడు, 12 నెలలకు 62 సహవాసాన్ని ఇస్తున్నాడు, తలపైకి ఎత్తి నిలబడి ఇదిగో 52 ఆదివారాలు గొప్ప పడుతున్నాం, మేము 62 సంఘాలను కట్టాం, 2025లో మాకు 100 సంఘాలను ఇవ్వు ప్రభు అని అడిగితే 100 సంఘాలు ఇస్తాడు. అభివృద్ధి కోరుకుంటున్నాడు దేవుడు. లోకంలో అభివృద్ధి, డబ్బుల అభివృద్ధి, పాపముల అభివృద్ధి కాదు, ఆయన చిత్తానుసరణ చేసే పనులు. చాలా సంఘాలు ఎందుకు ఎదుగు బొదుగు లేకుండా ఉంటాయంటే, ఇదే గుంటూరు జిల్లా, ఇదే కృష్ణా జిల్లా ప్రారంభించిన 9 దినాల నుంచి చూస్తున్న పరిస్థితి అంటే, ప్రార్థనకు టైం అయింది, ప్రార్థనకి వెళ్ళాము, ఏదో విన్నాము, ప్రార్థన చేశారు, మన పనులు మనం చేసుకుందాం. అది ప్రారంభ దినాలు, అది ప్రారంభ దినాలు. ఇక ఈ సంవత్సరం తిట్టడం ప్రారంభించాను. 3 సంవత్సరాలు అయిపోతే ఫలాలు లేకపోతే ఆయన నరికేస్తానన్నాడు, పనికి మాల చెట్టు అన్నాడు, ఫలాలు లేని చెట్టు అన్నాడు, గుడ్డు చెట్టు అన్నాడు. మీరేమో జబ్బలు ఎగరేసుకొని 3 సంవత్సరాలు అయిపోయిన సహవాసం కట్టి, 4 సంవత్సరాలు అయిపోయిన సహవాసం కట్టి బడాయి కబుర్లు చెప్పుకొని ఆయన కోసం కనీసం ఇంకొక ప్రార్థన సహవాసం, ఒక ఫలాన్ని కూడా ఫలించకపోతే దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడా? బైబిల్ ప్రకారంగా మాట్లాడితే అబ్బో లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావాలి, ఏం కోరుకుంటున్నాడు అర్థం కావాలి, మనమేం చేయాలి అర్థం కావాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఆయన ఎలాంటి వ్యవసాయకుడంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారేస్తాడు. ఏదైతే పంట పాడు చేసే కలుపు ఉంటా చూసారా, కలుపు అంతా తీసేస్తాడు. ఎందుకు? పంటను పాడు చేస్తుంది. మనం కూడా అంతేగా. అవును. 2వ మాట, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికిరాని తీగలను కూడా తీసేస్తాడు. ఉదాహరణకి 2 కొమ్మలున్నాయి, ఒక కొమ్మ బాగా కాస్తుంది, ఒక కొమ్మ సరిగ్గా కాయట్లేదు. ఇది కాస్తుంది కదా, అది కాయట్లేదు కదా, పోనీలు అనుకునే రకం కాదట, కాయిందని నరికేస్తాడట. ఎందుకయ్యా నరికేసావంటే, అది తీసుకుంటున్న సారం ఈ కొమ్మ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫలిస్తుంది కదా, ఫలించిన దాన్ని నరికే అంటాడు. ఇది ఇంకా ఘోరమండి. ఫలించే తీగలో ఇంకా ఏమైనా పనికిరాని తీగలు ఉంటే వాటిని తీసేస్తారట, వాటిని తీసేస్తారట. మొత్తానికి నీకేం కావాలి? ఫలాలు కావాలి అంతేనంటే అవును నాకు ఫలాలే కావాలంటాడు. అలాగని చెప్పి మనల్ని ఏమైనా ఖాళీ చేరుతో పంపిస్తాడా? దానికి డబుల్ ఇస్తానంటున్నాడు, ఫలవంతంగా చేస్తానంటున్నాడు, ఫలవంతంగా చేస్తానంటున్నాడు. అగస్టిన్ జపకుమార్ గారు బీహార్ అంతా నాకు కావాలని చెప్పారు, బీహార్ని ఇస్తున్నాడు. సాధు సుందర్ సింగ్ టిబెట్ నాకు కావాలని చెప్పి పరిగెత్తాడు. భక్త సింగ్ గారు భారతదేశం అంతా సంఘాలకు అడ్డాను పరిగెత్తాడు. ఏసన్ అట్లాగే పరిగెత్తాడు. లోకంలో బిజినెస్ చేసేవాడు ఇప్పుడు డీమార్ట్ కానీ రిలయన్స్ కానీ కేఎఫ్సీ కానీ ప్రతి సిటీలో బ్రాంచెస్ ఉంటాయి. ఎందుకు బ్రాంచెస్ పెడుతున్నామంటే లాభాలు వస్తున్నాయి, వ్యాపారాన్ని విస్తరింపు చేస్తున్నాను. దేవుని సేవ దగ్గర మాత్రం డబ్బుల దగ్గర సొంత పనుల దగ్గర ఎంతన్నా చేస్తాం, రాత్రి లేదు పగలు లేదు. దేవుడి పని దగ్గర మాత్రం టైం టైం, గంట అంటే గంట. ఏదో వచ్చామా, ఉన్నామా, విన్నామా, పోయామా, ఇలా అంటాను. పెళ్ళి అయింది, సంవత్సరం అయిపోయింది, పిల్లలు పుట్టలేదు, ఏమనుకుంటాం? నెక్స్ట్ ఇయర్ చూద్దామని అనుకుంటామా? అబ్బో, నెల నెల డౌటే, నెల నెల ఆశ. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పిల్లలు లేవు. 4వ వార్షికోత్సవానికి వచ్చారు కదా, ఇంకా సంతోషం. తిట్టడానికి అవకాశం లేకుండా గుంటూరులో సహవాసాన్ని కట్టుకున్నారు, కృష్ణావుల సహవాసాన్ని కట్టుకున్నారు. ఇద్దరులో ఎవరైనా సహవాసాలు కట్టలేకపోతే నిజంగా నేను సెన్స్ కోల్పోయి తిట్టేవాడినేమో. 4 సంవత్సరాలు చిన్న మాట, పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అయ్యి పిల్లలు లేకపోతే అత్తగారు ఎట్లా చూస్తుంది? ఓవే గుడ్రాల అన్నట్టుగా చూస్తుంది. అనవసరంగా నా కొడుకిచ్చి పెళ్లి చేశాను, ఇంకో దాన్ని తెచ్చుకుంటే పిల్లలు వచ్చేవారు. తప్ప తప్పేది, నీకెలా ఉంటుంది? పిల్లలు లేరు. భర్తకు ఎలా ఉంటుంది? పిల్లలు లేరు. ఎందుకు పిల్లలు లేరు అన్న విషయం ఆత్మీయ విషయంలో కలంపించట్లే. ఆత్మలు లేవు, సంపాదన లేదు, దేవుడి కోసం ఏమీ చేయట్లేదు. 2014వ సంవత్సరంలో నేను మిషన్స్ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ జీవితాన్ని ఫలవంతంగా ఉంది. తండాలకు తండాలు దోచుకుంటున్నారు, జాతులకు జాతులు దోచుకుంటున్నారు, ట్రైబల్స్ రీచ్ అయిపోతున్నారు, గ్రామాలు గ్రామాలు పట్టుకుంటున్నారు. అన్నా ఎంతమందికి బాప్తీసం ఇచ్చావంటే, తమ్ముడా ఒక 500 మందికి ఇచ్చాను, 1000 మందికి ఇచ్చానని చెప్తున్నాడు. నన్ను అడిగితే బడాయి ప్రసంగాలు చెప్పడం తప్ప ఒక్కడికి బాప్తీసం ఇవ్వలేదు. అది నా భక్తి జీవితం. నాకు చీ అనిపించేది అలా లేని జీవితం, గుడ్డి జీవితం, ఎదుగు బొదుగు లేని జీవితం. ఆ తర్వాత అర్థమైంది ఎక్కడో లోపం ఉంది, మేబీ డాక్టర్కి చెక్ చేయించారేమో, లోపల ఏమైనా తేడా ఉందేమో, ఎక్కడో లోపం ఉంది. ఎక్కడో లోపం ఉంది అంటే అర్థమైంది, వారు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు, నేను ఎక్కువగా ప్రసంగాలు చెప్తున్నాను. ప్రసంగాలు చెప్పడం మానేద్దాం, ప్రార్థన చేద్దాం. అప్పుడు ప్రసంగాలను దేవుడు ఫలవంతంగా మారుస్తున్న అర్థమయ్యి ప్రసంగాలను పక్కన పెట్టి ప్రార్థన చేయడం అలవాటు చేసుకున్నాం. రాత్రి 4 గంటల ఆరాధన చేశాము. 4 గంటల ఆరాధనలో 40 నిమిషాలు వాక్యం చెప్పాం. అదే ఒకప్పుడు నేను చెప్పమంటే 4 గంటలు 4 వచ్చి ప్రసంగాలు చెప్తారు, ప్రసంగాలు చెప్తారు. స్తుతించడం లేదు, ఆరాధించడం లేదు, ప్రార్థించడం లేదు, ఒప్పుకోవడం, ఇంకేమీ లేదు, అన్ని ప్రసంగాలే. అందుకు ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థనే. వాక్యం నడిపింపు కోసం, లేకపోతే కొత్త వాళ్ళ కోసం ఏవో 4 మాటలు ప్రార్థన పురుకొల్పుగా చెప్పండి. ఏం మనకి ప్రార్థనకి ప్రాధాన్యత ఇద్దాం. ఆ ప్యాటర్న్ మార్చుకున్న తర్వాత ఫలాలు వస్తున్నాయి. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, సంవత్సరాలు కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం, పాత సంవత్సరాలు ముగించుకుంటున్నాం. 365 డేస్, 12 మంత్స్, 52 వీక్స్ అయిపోతున్నాయి. రోజు ప్రార్థన చేస్తున్నాం, రోజు సహవాసంగా కూడుకుంటున్నాం. ఒకవేళ ఒకవేళ మీ సహవాసంలోకి కొత్త ఆత్మలు లేకపోతే, కొత్త ఆత్మలు రాకపోతే, వ్యక్తిగతంగా నీ ద్వారా ఆత్మలు రాకపోతే, వ్యక్తిగతంగా నీ ద్వారా దేవుడికి మహిమ రాకపోతే, ఫలాలు లేని గొడ్డు చెట్టువి. ప్రభు దగ్గర ఏడుద్దాం, ప్రభువా వయసు పెరుగుతుంది, ఏమి చేయలేకపోతుంది, వ్యర్థమైపోతుంది ఆయుష్, నీ దగ్గరకు వచ్చి ఏ మొఖం పెట్టుకుని నిలబడతాను, నా జీవితాన్ని ఫలవంతంగా మార్చు. 5 తలాంతులోడు 5కు 5 సంపాదించాడు, 10 మీనాలు సంపాదించాడు 1 మీనాతో. వాళ్ళ బిజినెస్ బాగుంది, వాళ్ళ ఆదాయం బాగుంది. వాళ్ళను బలపరచు, దీవించు, ఆత్మీయంగా నన్ను కూడా బలపరచు, ఆత్మీయంగా నన్ను కూడా బలపరచు. లిటరల్ గా మనం అక్కడ రాయబడ్డ, మనకు అర్థమయ్యే భాషలో రాయబడ్డా, దేవుడు ఫలింపును కోరుతున్నాడు. కృష్ణా సహవాసానికి, గుంటూరు సహవాసానికి మరొకసారి అభినందనలు. 2 సహవాసాల విషయంలో నేను చెప్పగలను ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఎల్ఐసి సహవాసం కట్టాలి, మెడికల్ టీచర్ల సహవాసాలు మా కృష్ణా జిల్లాలో కట్టబడాలని చెప్పి చాలా దినాలుగా ప్రార్థన సహాయం కోరుతున్నారు. గుంటూరు వాళ్ళు కూడా రెవెన్యూని మేము కట్టాలి, పోస్టల్ డిపార్ట్మెంట్ కట్టాలని చెప్పి చాలా దినాలుగా ప్రార్థన సహాయం కోరుతున్నారు. అన్ని స్త్రీల సహవాసాలు నా మనవి, ఆశపడదాం, ఆశపడదాం, ఆశపడదాం. జాన్ నాక్స్ యొక్క ప్రార్థన ఒకటే, దేవా స్కాట్లాండ్ దేశాన్నన్నా నాకు ఇచ్చే, లేదా నన్నన్నా చంపే, అయితే నాకు విజయాన్ని నువ్వు, లేకపోతే చంపే. ఈ దేశం ఎట్లా పాడైపోతూ నేను నీ బిడ్డగా భూమి మీద ఉంది, ఈ దేశానికి ఏమి చేయలేకపోతే నేను ఓడిపోయినట్టే. స్కాట్లాండ్ దేశాన్ని నువ్వు, లేదా నన్ను చంపు. స్కాట్లాండ్ దేశాన్ని ఇచ్చేసాడు ఆ ప్రార్థనకి. స్కాట్లాండ్ దేశంలో గొప్ప ఉద్యమం వచ్చింది జాన్ నాక్స్ ప్రార్థనకి. నేనంటాను ఎస్ఎఫ్జేలో రోజు ఊడుకుంటున్నాం, రోజు ప్రార్థన చేస్తున్నాం. మీ స్త్రీల సహవాసాల ప్రార్థన ద్వారా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు కదిలించబడకపోతే, జిల్లాలు కదిలించకపోతే, డిపార్ట్మెంట్ కదిలించబడకపోతే, ఒక తల్లి మనసుగా నీకు ఎలా ఉండాలంటే, నాకు గుడ్రాలి స్థితి వచ్చింది, పిల్లలు లేని బ్రతుకు అయిపోయింది, ఫలాలు లేని జీవితం అయిపోయింది. ఎట్లాగైతే పిల్లలు లేకపోతే ఏడ్చాము, సామర్థ్యాన్ని బట్టి ఒకరిద్దరిని కానీ పెంచగలుగుతున్నాం, కానీ ఆత్మీయ స్థితిలో ఎంతమందిని కనవచ్చు, ఎంతమందిని కనవచ్చు. ఈ తల్లుల సహవాసం అనేక మంది పిల్లలను కనాలి, ఆత్మలు కనాలి. వారి పిల్లలను ప్రభువులోకి నడిపించాలి, వారి భర్తను ప్రభువులోకి నడిపించాలి, బంధుమిత్రులను ప్రభువులోకి నడిపించాలి, బంధుమిత్రులను ప్రభువులోకి నడిపించాలి. దేవుని చేత బల నమ్మకమైన దాసురాల నమ్మకంగా ఉన్నాం. ఫలించు. అలాంటి ఫలభరితమైన సహవాసాలుగా ఉండడానికి మనందరికీ, ప్రాముఖ్యంగా కృష్ణా గుంటూరు సహవాసాలకి ప్రభువు మెండైన కృపను అనుగ్రహించను గాక. ఆమేన్.